వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం, ఏం వింటున్నాం, పాతాళ దుర్గం అనే కథలు వింటున్నాం. రాత్రివేళ కదంబ రాజ నగరంలోకి ఒక మహాకాయుడు అంటే ఒక రాక్షసుడు ప్రవేశిస్తాడు. రాజకుమార్తె కాంతిసేనను అతను కిడ్నాప్ చేస్తాడు. అపహరించడం అంటే కిడ్నాప్ చేయడం. ఎత్తుకు పోసాగాడు. కాపలి వాళ్ళు అతని మీదకు బాణాలు ఈటలు విసిరారు. రాజు ఉగ్రసేనుడు ఆజ్ఞాపించగా కొంతమంది గుర్రం ఎక్కినటువంటి సైనికులు అతడి వెంట కూడా పడతారు. మరికొందరు అతడి మీద అగ్ని బాణాలు కూడా ప్రయోగించసాగారు. తర్వాత ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. రాజభవనంలో రేగినటువంటి ఈ అల్లర్లకు నగరమంతా మేల్కొన్నది. ప్రజల్లో చాలామంది శత్రువులు ఎవరో నగరం మీద దాడి చేయడానికి వచ్చారేమో అని భయపడ్డారు. వాళ్ళలో కొందరు నగర ద్వారాల వైపు పరిగెత్తసాగారు. ఇంతలో భటులు వదిలిన అగ్నిబాణాలు కొన్ని గురితప్పి నగరంలోని ఇళ్ల మీద పడినాయి. ఆ వెంటనే అక్కడ ఇక్కడ చిన్న చిన్న మంటలు లేచినాయి. ప్రజల్లో ఇంకా భయం వచ్చేసింది. వాళ్ళు తమ తమ ఇళ్లను రక్షించుకునేందుకు వెనుదిరిగి పరిగెత్తసాగారు. మేడ పై భాగాన నిలబడిన రాజు ఇదంతా కూడా చూస్తున్నాడు. ఉగ్రసేనుడు మంత్రి వైపు తిరిగి, మహామంత్రి, ఇది మన ప్రజల రాజభక్తి. కష్టకాలంలో ఎవడి క్షేమం వాడు చూసుకునేవాడే తప్ప మన రక్షణకై వచ్చి నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడా? ఛీ, నిజంగా శత్రువులు ఎవరైనా మన మీద దాడికి వస్తే కోటను రక్షించడానికి సహాయపడేవాడు వీళ్ళలో ఒక్కరు కూడా లేడు. ఎవరికి వాళ్ళే పారిపోతున్నారు చూడండి అన్నాడు కోపంగా. మహారాజా, రాజ్యాన్ని రక్షించడానికి మనము జీతాలు ఇచ్చి పోషిస్తున్నటువంటి సైనికులు ఉన్నారు కదా, ఈ పిరికి ప్రజల వల్ల అయ్యేదేమిటి? వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వండి అంటూ మంత్రి ఆ అగ్నిబాణాలు ప్రయోగిస్తున్న భటులను రాజుకు చూపుతూ, మన వాళ్ళు ఆ రాక్షసుడి మీద ప్రయోగించే బాణాలు ఈటలు రాజకుమార్తెకు హాని కలిగించవచ్చు, ఆ విషయమై భటులను హెచ్చరించడం అవసరం కదా అన్నాడు. అంటే అనవసరంగా మీరు ఈ బాణాలు వేయడం వల్ల మన రాణికి అంటే రాజకుమార్తెకే ఇబ్బంది అవుతుంది, బాణాలు వేయడం ఆపమని చెప్పండి అని అంటాడు. ఉగ్రసేనుడు అవునవును అంటూ తల ఊపి తొందర తొందరగా భవనం మీద నుంచి కిందకి దిగిపోతూ, మహామంత్రి, నేను తిరిగి వచ్చే వరకు ఈ నగరాన్ని రక్షించేటువంటి బాధ్యత మీరే వహించాలి. శతబాణుడు దేనికైనా సమర్థుడు. మనం అతడి దగ్గరకు పంపిన దూతలు ఏమైపోయారో తెలియటం లేదు అన్నాడు. అంతలో ఒక సేవకుడు గుర్రాన్ని ఒకదాన్ని మెట్ల వద్దకు తెచ్చి నిలబడ్డాడు. ఉగ్రసేనుడు ఒక్క ఎగురున దాన్ని ఎక్కేసిండు. కొందరు సైనికులు అతని వెంట రాగా నగరద్వారం దాటి అరణ్య మార్గం పట్టాడు. మంత్రి కొంచెంసేపు రాజు పోయిన వైపుకే చూస్తూ అలాగే నిలబడి తర్వాత ఆ కోట బురుజు వైపు నడుస్తూ, ఈ ఉగ్రసేనుడు రాజ్యాన్ని మరెంతో కాలం నిలబెట్టుకోలేడు అనుకున్నాడు. అంటే ఇతను ఎలా ఓడిపోతాడు, ఎవరి చేతిలోనే మీకు మూడింది అని అనుకుంటాడు ఆ మంత్రి. కదంబ నగరానికి తూర్పు దిక్కున ఉన్న అరణ్యం కొండ ప్రాంతమంతా ఆ కాగడాలు, తర్వాత కొంతమంది సైనికులు అటు ఇటు తిరుగుతూ కోలాహలంగా మారిపోయింది. ఆ కాగడాల వెలుగులో తనను వెతికే వాళ్ళను రాక్షసుడు తేలిగ్గా గుర్తిస్తాడు. అలాంటప్పుడు వాడు వీళ్ళకి ఎలా దొరుకుతాడు అనుకుంటూ మంత్రి ఆశ్చర్యపోతున్నాడు. ఇలా లైట్లు వేసుకొని తిరుగుతుంటే ఆ రాక్షసుడికి తెలియకుండా ఉంటుందా అని అనుకుంటున్నాడు. అరణ్యంలో ధూమక సోమకులు కూడా ఇలాంటి అనుమానమే కలిగింది. కదంబరాజు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ సైనికులు తామున్న ప్రాంతానికి రాగానే గుర్రాలు దిగి వాటిని గుబురు చెట్ల చాటున దాచి ఒక పెద్ద చెట్టెక్కి పైన ఒక కొమ్మల్లో దాక్కున్నారు. కదంబ సైనికుల్లో కొందరు కాగడాలు పట్టుకొని ఆ చెట్టు కిందికి వచ్చి సంభాషించుకుంటున్నారు. వాళ్ళ మాటల వల్ల ధూమక సోమకులకు రాజకుమార్తె ఎలా తప్పిపోయింది, అంటే రాజకుమార్తెను ఎవరు కిడ్నాప్ చేసింది అనే విషయం తెలిసిపోయింది అన్నట్టు అపహరణ. ఉగ్రసేనుడు స్వయంగా అరణ్యంలోకి వచ్చిన సంగతి కూడా తెలిసింది. వీళ్ళు అనుకున్న పని ఏంటంటే ఉగ్రసేనుని ఎలాగైనా చంపేయాలనుకున్నారు. ఇప్పుడు ఇది మంచి అవకాశం, ఆ దుర్మార్గుని చంపడానికి మనకి ఇది మంచి అవకాశం అన్నాడు సోమకుడు. తొందరపడకు సోము, మనం సైనికుల దుస్తుల్లో ఉన్నట్టయితే ఆ పని సాధ్యమయ్యేది. ఇప్పుడు మనం ఉన్న ద్వేషంలో ఎవరి కంటనైనా పడ్డామో ముందు మనం చావటం ఖాయం అన్నాడు ధూమకుడు. కదంబ సైనికులు చెట్టు కింద నుంచి వెళ్ళిపోయారు. సోము, ఇక మనం చెట్టు దిగి ఇంకా చీకటి ఉండగానే మన గ్రామం చేరటం మంచిది. మన కుటుంబాలను ఈ రాజ్య సరిహద్దులు దాటిస్తే తర్వాత మనం ఎలాంటి సాహసానికైనా మనము పూనుకోవచ్చు. అప్పటి వరకు మనం ఎలాంటి సాహసాలు కూడా చేయకూడదు అన్నాడు ధూమకుడు. సోమకుడు ఏమీ జవాబు ఇవ్వలేదు. ఇద్దరు చెట్ల కొమ్మల్లో నుంచి కిందికి రాసాగారు. అంతలో కొంచెం ఎడంగా ఉన్నటువంటి ఊడల మర్రి చెట్టు నుంచి నల్లని భయంకర ఆకారం ఒకటి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కొండ గుహల వైపు నడవసాగింది. దాని భుజం మీద ఒక మనిషి కళ్ళు తిరిగిపోయి పడిపోయి ఉన్నది భుజం మీద. ధూమకుడు సోమకుడు భుజం పట్టుకొని ఆగమని హెచ్చరించి గుహల వైపు పోతున్నటువంటి ఆ భయంకరమైన ఆకారాన్ని అతడికి చూపిస్తున్నాడు. అదిగో వాడే రాక్షసుడు, వాడి భుజం మీద ఉన్నది రాజకుమార్తె, అనుమానం లేదు. ఆమె ధరించిన ఆ ఆభరణాలు చూడు, ఈ గుడ్డి వెన్నెల్లో కూడా ఎలా తలతలా మెరిసిపోతున్నాయో చూశావా అన్నాడు. సోమకుడు ఆ దృశ్యం చూస్తూనే ఆశ్చర్యపోయాడు. రాక్షసుడు గుహల్లో ఒకదాన్ని సమీపించేసరికి లోపల నుంచి, ఎవరు వాళ్ళు, వెనక్కు తిరిగిపోండి అన్న గంభీరమైనటువంటి కంఠస్వరం వినబడింది. ఒరే మనిషి, గొంతు పగిలేలా అంత పెద్దగా అరవకు. నేను ఈ రాత్రి ఎవరిని చంపకూడదని ఒట్టేసుకున్నాను. మర్యాదగా గుహ నుంచి బయటకు వచ్చి కిక్కురుమనకుండా వెళ్ళిపో అన్నాడు రాక్షసుడు. నువ్వెవడో రాక్షసుడిలా కనిపిస్తున్నావు. నేను ఇక్కడ ఒక మహావీరునికి మూలికా వైద్యం చేసి గాయాలు మాన్పి ఇప్పుడే స్పృహ తెప్పించాను. నువ్వు అనవసరంగా గొప్పలకు పోకుండా గుహ ముందు నుంచి కదలే. ఏయ్ వెళ్ళిపో, నువ్వు కుయి కుయి మనకుండా నీ దారి నువ్వు పో అన్న జవాబు వచ్చింది గుహలో నుంచి. ఆ జవాబు వింటూనే రాక్షసుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఒరే మనిషి, ఎంత మాటన్నావురా, నేను రాక్షసుని రా కుంభీరుణ్ణి అంటూ గట్టిగా అరిచి గుహ వైపు ఒక అడుగు వేశాడు. నేను మాంత్రికుణ్ణిరా కాలశంభరుణ్ణి కాచుకో అంటూ గుహ నుంచి కేక వినబడింది. ఆ వెంటనే మెరుస్తున్న శంభరుడి మంత్రదండం పాములా బుసగొడుతూ వచ్చి కుంభీరుడి తలను బలంగా తాకింది. అంత బలశాలి అయిన కుంభీరుడు మంత్రదండం దెబ్బతింటూనే కింద పడిపోయాడు. కానీ ఆ పడేటప్పుడు రాజకుమారి కాంతిసేనకు అపాయం కలగకుండా జాగ్రత్త పడ్డాడు. కాంతిసేన అప్పుడే నిద్ర నుంచి మేల్కొన్నట్లు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఆమె అలా చూసేసరికి ఏమైందంటే, ఎక్కడుంది ఏంటి అనే ఆలోచన వచ్చేసింది. ఎత్తుగా పెరిగి తివాసిలా ఉన్నటువంటి ఒక పచ్చగడ్డిపై పడుకొని ఉన్నది ఆమె. పక్కనే తనను తీసుకొని వెళ్ళేందుకు వచ్చినటువంటి మహాకాయుడైనటువంటి ఆ రాక్షసుడిని చూసేసరికి ఆ రాక్షసుడు తల చేతులతో పట్టుకొని మూలుగుతూ మధ్య మధ్యలో పళ్ళు కొరుకుతున్నాడు. అతడి తల మీద ఉన్న కొమ్ముల్లో ఒకటి కుడివైపుది ఆ మంత్రదండం దెబ్బకు విరిగిపోయింది. అక్కడ కలిగిన గాయం నుంచి చాలా రక్తం వస్తున్నది వాడికి. మహాభయంకరుడైనటువంటి ఆ రాక్షసుడిని ఆ దీనస్థితిలో చూడగానే కాంతిసేనకు అతడంటే భయం పోయి పాపమయ్యో అని ఎంతో జాలి కలిగింది. ఆమె చప్పున లేచి కూర్చుంటూ, ఓ మహారాక్షస, నన్ను తినదలుచుకున్న వాడివి, ఇంత దూరం ఎందుకు తెచ్చావు? నిన్ను గాయపరిచిందెవరు? మా తండ్రి గారేనా? ఆయన గొప్ప శూరుడు, శరణన్న వాళ్ళను అతను చంపడు. మా నాన్నగారు ఎవరిని చంపడు. ఆయన్ని బతిమలాడి నీకు ప్రాణదానం చేయిస్తాను అన్నది. రాజకుమారి మాటలు వింటూనే కుంభీరుడికి అంత బాధలోనూ నవ్వాగలేదు అంటూ అతడికి ఆమె మాట్లాడిన తీరు కూడా ఎంతో ముచ్చట కలిగించింది. కుంభీరుడు కూర్చున్న చోట నుంచి లేచి కొద్ది దూరంలో ఉన్న పొదల దగ్గరకు వెళ్ళి వాటి ఆకులు కోసి అరచేతులతో వాటిని బాగా నమిలించి తల మీద ఆ నెత్తురు కారుతున్న చోట ఒక పసరులాగా పూసుకొని తిరిగి కాంతిసేన దగ్గరకు వచ్చాడు. అతడు వచ్చేసరికి కాంతిసేన గుహ వైపు చూస్తున్నది. ఆ చీకటి గుహలో ఎవరో మాట్లాడుతున్నారు. వాళ్ళెవరు మహారాక్షస, నీ అనుచరులా అని అడిగింది ఆమె. కుంభీరుడు గుహ వైపు రోషంగా చూసి, అక్కడ ఉన్నది నా అనుచరులు కాదు, శత్రువులు. తల మీద ఈ దెబ్బ తగలడానికి కారణం ఆ శత్రువులే. వాడొక మాంత్రికుడు, శక్తిమంతుడిలా కనిపిస్తున్నాడు. నేను వచ్చిన పని చెడిపోయే ప్రమాదం ఉన్నది కనుక ప్రస్తుతానికి వాణ్ణి ప్రాణాలతో వదిలిపెడుతున్నాను అన్నాడు. నువ్వు వచ్చిన పనేమిటి? నన్ను మా ఇంట్లో నుండి దొంగలా ఎత్తుకుపోవటమా? ఎంత గొప్ప వీరుడివి నువ్వు, ఛీ అన్నది కాంతిసేన లేచి నిలబడుతూ. కుంభీరుడు ఆ మాటలకు నిలువున కంపించిపోయాడు. సిగ్గుతో ముఖం ముడుచుకుపోయింది వాడికి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు కాంతిసేన ముందు చేతులు చాచి మోకరిల్లుతూ, అమ్మా కాంతిసేన, నన్నంతగా అసహించుకోకు. నేను స్వతంత్రుణ్ణి కాదు, ఒకనొక మహాశక్తిమంతుడికి, క్రూరాతి క్రూరుడికి నేను సేవకుణ్ణి. నిన్ను ఎత్తుకురావాల్సిందిగా ఆజ్ఞాపించిన వాడు ఆ మహాపాపి. ఆ పని నేను కాకపోతే అతని సేవకుల్లో ఇంకొకడు, నాకన్నా క్రూరాత్ముడు కఠినాత్ముడు నెరవేర్చేవాడు. అతడి ఆజ్ఞకు తిరుగులేదమ్మా, కానీ నేను నిన్ను నా ప్రాణాలను అడ్డుపెట్టైనా సరే కాపాడి ఏదో ఒకనాడు మళ్ళీ మీ తండ్రి గృహానికి చేరుస్తాను అన్నాడు. రాక్షసుడు మంచి రాక్షసుడే, సెంటిమెంట్ ఉంది వానికి కూడా. ఆ పని ఇప్పుడే ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించింది కాంతిసేన. అది మనిద్దరికి ప్రాణగండం అయిపోతుందమ్మా. నిన్ను నా యజమాని తెమ్మన్న చోటుకు తీసుకుపోక తప్పదు, నువ్వేమీ భయపడకు. నిన్నతన్ నుంచి నేను కాపాడి తీరుతాను. ఈ భూప్రపంచంలో నీ మనస్సుకు నచ్చిన వాడితో నీకు పెళ్లి జరిగేలా చూస్తాను, సరేనా అన్నాడు కుంభీరుడు రాక్షసుడు. కాంతిసేనకు ఏం మాట్లాడేందుకు అవకాశం లేదు ఇప్పుడు. కుంభీరుడి మంచితనంలో ఆమెకు కొంత నమ్మకం కలిగినా అతడు చెబుతున్నదేమిటో కొంచెం కూడా అర్థం కాలేదు. అప్పుడు తను చేయగలిగిందేమిటి? పారిపోయే ప్రయత్నం చేయటం వృధా. రాక్షసుడి కన్ను గప్పటం సాధ్యమయ్యే పని కాదు. సహాయం కోసం కేకలు వేసి కూడా ప్రయోజనం లేదు. కుంభీరుడు కోపంగా ఉన్నాడు. తన గొంతు నూల అంటే ఈ దెబ్బతగిలిన కోపంతో కూడా ఉన్నాడు కాబట్టి తన పీక కూడా పిసికేయొచ్చు. అతడితో మంచిగా ఉంటూ సౌమ్యంగా ప్రవర్తించటమే తనకు భవిష్యత్తులో మేలు చేకూరుస్తుంది అనుకుంది. కాంతిసేన ఇలా ఆలోచిస్తున్నంతలో గుహ ముందు ఒక కాగడా వెలుగు కనిపించింది. పెద్ద పెద్ద జడలతో మొత్తం ఒక కాషాయ వస్త్రాలతో చేతిలో ఒక మంత్రదండం పట్టుకొని ఉన్న ఒక వికృతమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఒక అతను ఆ వెలుగులో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏం రాక్షసాదమా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? జోరీగలాగా చెవి పక్కన ఏమిటా రోధ? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా, లేక నీ అనుచరులెవరైనా నీతో ఉన్నారా అని అసహించుకుంటూ ప్రశ్నించాడు ఆ మాంత్రికుడు. కాంతిసేన మాంత్రికుడికి కనబడకుండా కుంభీరుడు ఆమెకు అడ్డంగా నిలబడి కళ్ళు ఎర్రజేసి పళ్ళు కొరుకుతూ, మానవధముడా, నేను ఈ రాత్రి ఎవరిని చంపకూడదని ఒట్టు పెట్టుకున్నాను, అయినా నిన్నిప్పుడు ప్రాణాలతో వదలను అంటూ హుంకరించి ముందుకు అడుగు వేశాడు మాంత్రికుడు. అంటూ గట్టిగా అరుస్తూ నవ్వుతూ మంత్రదండం ఎత్తి, ఆహా రాక్షసుడిగాడికి ఎంత కోపం వచ్చింది అంటూ దాన్ని విసరబోయేంతలో రివ్వమంటూ ఒక బాణం వచ్చి అతడి చేతిని తాకింది. ఆ వెంటనే చెట్ల మీద నుంచి కేకలు వినబడినాయి. మాంత్రికుడు చేతిలోని కాగడాను విసిరి నేలక్కొట్టి గుహలోపలికి వెళ్ళాడు. కుంభీరుడు చప్పున కాంతిసేనను భుజానగెత్తుకొని మరో గుహ వైపు పరిగెత్తసాగాడు. ఆ లోపల రివ్వు రివ్వమంటూ బాణాలు వచ్చి పడసాగాయి. ఎందుకు వచ్చినాయి ఆ బాణాలు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.